ఆకాశమల్లి శ్రవణ పుస్తకం 1వ అధ్యాయం అంతర్మథనం. టోటల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటే మంచిదేమో, ఏమంటావు మాధవి అంది మా ఫ్యామిలీ డాక్టర్. ఈ అలోపతి మందులు ఒకసారి వాడటం మొదలు పెడితే ఇంక ఆపలేం కదా, ఒకసారి నేచురోపతి సెంటర్కి వెళ్ళి చూద్దాం అనుకుని సెంటర్కి ఫోన్ చేసి 20 రోజులకి రూమ్ బుక్ చేసుకున్నాను. ఎకానమీ డబుల్ రూమ్ ఇచ్చారు నాకు, అంటే నాతో పాటు నా రూమ్లో మరొకరుంటారు. నాతో పాటు ఉండే ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందని, ఆమె పేరు పౌర్ణమి అని రిసెప్షనిస్ట్ చెప్పగానే నాకు రిలీఫ్ కలిగింది, హాయిగా బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చని. నేను రూమ్లోకి వెళ్లేసరికి ఆవిడ పడుకున్నదల్లా లేచి హలో అంది. అబ్బా ఎంత అందంగా ఉంది, కళ్ళు తిప్పుకోలేకపోయాను. నేను కూడా హలో అంటూ విశాలమైన ఆవిడ కళ్ళలోకి చూశాను. నవ్వుతున్న ఆమె కళ్ళ లోలోతుల్లో నీలి నీడలు, ఎందుకో పాపం. ఆవిడతో మాట్లాడుతూ బ్యాగ్లో నుంచి బట్టలు తీసి అల్మరాలో సర్దుకున్నాను. ఆమె ఇక్కడికి రావడం ఇది 3వ సారిట. ఇక్కడ చేసే ట్రీట్మెంట్స్ గురించి చెప్తూ ఆవిడ లేచి మోకాల మీద చేయి పెట్టుకుని కుంటుతూ బాత్రూంలోకి వెళ్ళింది. ఆమెకి పోలియో, ఏదో మాట్లాడుతున్న నేను హతాశురాలనైపోయాను. ఇంత అందమైన ఈమెకి పోలియోనా? మూసుకున్న బాత్రూం తలుపు వైపే చూస్తూ ఉండిపోయాను అలాగే చాలాసేపు. ఆమె కళ్ళలో కదలాడే దిగులు ఆమె పోలియో వల్ల కాదు, కాదు అది కాదు, వేరే ఏదో బాధ. తలుపు చప్పుడైంది. చూపులు తిప్పుకుని అప్రయత్నంగా నా ల్యాప్టాప్ తీసుకుని ఏదో టైప్ చేస్తున్నట్లు నటించాను. ఏమిటో ఈ బుద్ధి, ఇలాంటి వారిని మామూలుగా చూడనివ్వదు. అనవసరమైన సానుభూతి చూపిస్తూ కొందరు, ఎగతాళి చేస్తూ కొందరు, అవమానిస్తూ కొందరు వాళ్ల లోపాన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు. బాత్రూంలోంచి వస్తూ ఏంటి టైప్ చేస్తున్నారు అంది. ఓ నా గురించి చెప్పలేదు కదూ, నేను కథలు రాస్తుంటాను. నిన్ననే ఓ కథ పూర్తయింది, దాన్ని టైప్ చేసి ఈమెయిల్ ద్వారా పత్రికలకు పంపుదామని అన్నాను. కథలు రాస్తుంటారా? ఆనందం ఆమె కళ్ళలో. నేనేమీ మాట్లాడకుండా ఆమె వైపు చూశాను. నేనొక కథ చెప్తాను, నా కథ, నాలాంటి ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన కథ. నేనొక ప్రమాదం నుండి తప్పించుకొని వచ్చానని అనుకుంటున్నాను, మీకు చెప్పాలి. సాయంత్రం వరకు మనకు ట్రీట్మెంట్స్ ఏమీ లేవుగా, చెప్పనా అంది. చెలించిపోతున్న ఆమె గొంతు ద్వారా ఆమె మనసులోని దుఃఖం నాకు అర్థమవుతోంది. ఉద్వేగ తీవ్రతలో ఉన్న ఆమె ఇప్పుడు తన కథ చెప్తే దానిలో స్పష్టత ఉండదని నాకు తెలుసు. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉన్నాను, మీకేమీ అభ్యంతరం లేకపోతే డిన్నర్ తర్వాత చెప్పుకుందాం సరేనా అన్నాను. 7 గంటలకే డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్ళి ఇద్దరం భోంచేసి వచ్చాం. ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది నా అనుమతి తీసుకోకుండానే. నేను ఆమెను ఆపలేదు. అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్, దాంతోపాటు ట్రాన్స్ఫర్ని తీసుకుని కొత్త బ్యాంక్లో అడుగుపెట్టాను. టేబుల్స్ శుభ్రం చేస్తున్న అటెండర్ నన్ను చూడగానే చేతిలో పనాపేసి విసురుగా నా దగ్గరకు వచ్చాడు. చేతిని నా మోకాలు కానించుకొని వంగి కుంటుతూ వచ్చే నన్ను చూస్తూ, ఇంకా ఎవరూ రాలేదమ్మా, ఇంకాసేపు ఆగిరా అన్నాడు. నవ్వి నేనెవరో చెప్పగానే అతని ముఖంలో రంగులు మారాయి, గొంతులో మర్యాదొచ్చింది. సారీ మేడం, రండి ఇదే మీ సీటు అంటూ నా సీటు చూపించాడు. పల్లెలన్నింటికీ కలిపి సెంటర్గా ఉండే ఆ బ్యాంక్ సదుపాయాలతో బాగుంది. అక్కడికి దగ్గరగా ఉండే ఊళ్ళో అన్ని వసతులు ఉన్న ఇల్లు కూడా దొరకడంతో నేను చాలా సంతోషపడ్డాను. ఆవరణ నిండా రకరకాల చెట్లతో ఉంది ఇల్లు. నా పడగ్గది కిటికీలోంచి కనిపించే వేప చెట్టు పక్కనే రాగిమాను వేప చెట్టు మెడవంపులో ఎన్నాళ్లబట్టో రాసుకుని రాసుకుని సగమైంది. విరిగిపోతానని తెలిసి ఈ రేగిమానుకెందుకింత పిచ్చి, తన కొమ్మల్ని మరోవైపుకు తిప్పి ఈ వేప చెట్టు నుండి దూరంగా జరగచ్చుగా. ఇంట్లో ఉన్నప్పుడు వాటిని చూస్తూ వాటిని గురించి ఆలోచించుకోవడం బాగుంది. ఛార్జ్ తీసుకోకుండా పనేమీ చేయలేం కాబట్టి స్టాఫ్ కోసం ఎదురుచూస్తూ ఆలోచనల్లో పడ్డ నాకు అటెండర్ టీ తెచ్చిచ్చాడు. ఇంకా ఎవరూ రాలేదే వెంకటరమణ అని అంటుండగానే, అరుగోనమ్మా మేనేజర్ గారు వస్తున్నారు అన్నాడు. పొడవుగా సన్నగా ఉన్న అతను హుందాగా నడుస్తూ నా టేబుల్ దగ్గరకొచ్చాడు. నేను లేచి నిలబడి అతనికి నమస్కారం చేశాను. అతనికి ముందే తెలిసేమో నేను హ్యాండిక్యాప్డని నా కాళ్లవైపు చూస్తూ, నమస్కారం, కూర్చోండి పౌర్ణమి గారు, మీరింత త్వరగా వచ్చేస్తారనుకోలేదు అన్నాడు నవ్వుతూ. మొదటి రోజు కదండి అన్నాను. అతని చూపుల్లో నా పట్ల ఆరాధన, నాకిది మామూలే. నన్ను చూడగానే ఎంతోమంది మగవాళ్లు కళ్ళు తిప్పుకోలేనట్లుండే నా అందాన్ని ఆరాధనగా చూస్తారు. నేను కుంటిదాన్ని అని గ్రహించగానే ఆ ఆరాధనంతా మాయమైపోతుంది. ఆ స్థానంలో కొంతమందికి జాలి వేస్తే మరికొంతమందికి అనాసక్తి కలుగుతుంది. చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే చాలామందికి నా మీద కోపం వస్తుంది. నేనేదో వారికి ఆశ కలిగించి దూరమైనట్లుగా ఓ రకమైన క్రోధం వాళ్ల కళ్ళలో. మీ ఫైళ్ళన్నీ నా క్యాబిన్లో ఉన్నాయి, చూస్తారా అన్నాడతను. అలాగే సార్ అన్నాను అతని క్యాబిన్ వైపు నడుస్తూ. నా పేరు శశిధరండి పౌర్ణమి గారు, శశి అని పిలవండి, ఈ సర్లు గిర్లు నాకు పడవు అన్నాడు తలతిప్పి నా వైపు చూస్తూ. వంగి మోకాలు పట్టుకుని కుంటుతూ నడుస్తున్న నేను అతని కళ్ళలోకి చూశాను. నాకది అలవాటు. నేను కుంటుతున్నప్పుడు చూసేవారి కళ్ళలో ఏ భావం ఉందో తెలుసుకోవాలి కదా. ఆశ్చర్యం, అతని కళ్ళలో నా పట్ల మరింత ఆరాధన. తడబడిపోయి నా కళ్ళని అతని కళ్ళ నుండి మరల్చుకున్నాను. నా గుండెలో ఏదో కొత్త భావం అలుముకుంది. ఆ ఉదయమంతా అతని క్యాబిన్లోనే కూర్చుని బ్యాంకుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. అక్కడికే స్టాఫ్ని పిలిచి అందరికీ పరిచయం చేశాడతను. ఆ మధ్యాహ్నం అందరం కలిసి భోంచేశాక నా సీటుకొచ్చి పనిలో పడిపోయాను. అతని మాట తీరు, అందరినీ ఆప్యాయంగా పలకరించడమూ చూస్తుంటే అతడి మనసులో ఉన్నది స్నేహం అని తెలుస్తోంది. కానీ నా పట్ల అతడు చూపిస్తున్న అభిమానం, నన్ను చూపులతో పలకరించే విధానంలో మాత్రం ఏదో ప్రత్యేకత ఉందనిపిస్తోంది. చిత్రంగా అది నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. అతని సాన్నిధ్యంలో ఉండాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. మధ్యాహ్నం వచ్చే ఆ భోజనాల వేళ కోసం ఉదయం పూట సమయం నిదానంగా గడుస్తుందేమో అనిపిస్తుంది. అతను భోజనం హోటల్ నుండి తెప్పించుకుంటాడు. నేను తెచ్చుకున్న కూరలు పంచుకోడు. నే తెచ్చుకున్న కూరలు పంచుకోవడం, భోంచేస్తూ కబుర్లు చెప్పుకోవడం నాకు చాలా బాగుంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల వేళ అతని సెల్ మోగింది. ఆ హేమా, చెప్పు. సరే, నువ్వు సాయంత్రం హాస్పిటల్కి వచ్చేసాయి, నేను నేరుగా హాస్పిటల్కే వస్తా అంటున్నాడు. ఏమైంది సార్ అన్నాడు క్యాషియర్ రవి. మా అబ్బాయికి జ్వరంగా ఉందిట అన్నాడతను. మీకు పెళ్ళయిందా అన్నాను ఆశ్చర్యంగా. నా గొంతులో బాధతో కూడిన జీరని గుర్తించిన అతను నా వైపు కుతూహలంగా చూశాడు. నేను నా కళ్ళను దాచుకున్నాను. అయ్యో మేడం, శశిసార్కి ఇద్దరు పిల్లలు కూడా అన్నాడు రవి. అవునా, నేనేంటో నా లోకంలో నేనుంటాను, ఎవరి విషయాలు తెలుసుకోను, నాకన్నీ తెలిసేమో అనుకుని నాకెవరూ ఏం చెప్పరు అని ముఖం మీదకి నవ్వు తెచ్చుకుని, ఏం చదువుతున్నారు పిల్లలు అన్నాను అతని వైపు చూస్తూ. నా కళ్ళలో దేనికోసమో వెతుకుతూ, అబ్బాయి 7th క్లాస్, అమ్మాయి ఈ సంవత్సరం 10 పరీక్షలు రాస్తోంది అన్నాడు. నాకింకేమీ వినాలనిపించలేదు. చేతులు కడుక్కోవడానికి అన్నట్లుగా లేచి అక్కడి నుంచి వచ్చేశాను. మధ్యాహ్నం పనిలో నిలకడలేకుండా పోయింది. బాగా తలనొప్పి వచ్చేసింది. పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా అతని గురించిన ఆలోచనలే. ఎంత చిన్నవాళ్లా ఉన్నాడు, 10వ తరగతి చదివే కూతురుందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఏం చేస్తుంది వాళ్ళావిడ, ఎక్కడైనా ఉద్యోగమా, భర్తకి క్యారియర్ ఎందుకు కట్టివ్వదు, రేపు పెందలాడే వెళ్ళి వెంకటరమణనే అడగాలి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను. రోజూ కంటే ముందే బ్యాంకుకి వెళ్ళి వెంకటరమణని అడిగాను. నేరుగా అడగడానికి మొహమాటం, ఎలా ఉందిటా శశిసార్ వాళ్ళ అబ్బాయికి అంటూ మొదలుపెట్టి అన్ని వివరాలు తెలుసుకున్నాను. వాళ్ళ ఆవిడ వేరే ఊళ్ళో బ్యాంక్ బ్రాంచిలోనే క్లర్క్ట. ఆవిడ చాలా మంచిదని, ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారని చెప్పాడు. విన్న నాకు చేదు తిన్నట్లుగా అయింది. ఆ రోజంతా అతని వైపే చూడాలనిపించలేదు. భోజనం గదికి కూడా నడిచే ఓపిక లేదని వంక చెప్పి నా టేబుల్ దగ్గరే భోంచేశాను. 2-3 సార్లు బ్యాంకుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాల్సి వచ్చినా నేను ముభావంగా సమాధానం ఇవ్వడంతో అతను నా వైపు వింతగా చూస్తూ, మీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా పౌర్ణమి అని అడిగాడు. ఆ బాగానే ఉంది అన్నాను కంప్యూటర్ వైపు చూస్తూ. నా మనసు మూగగా ఏడుస్తోంది. ఏమిటిది, నేను అతని గురించి ఏదో ఆలోచించుకుని గాలిలో మేడలు కట్టుకోవడమేమిటి, తాపత్రయపడటమేమిటి. ఆలోచించే కొద్దీ నా మనసులో వచ్చే ఆలోచనల వల్ల నాకే రోత కలిగింది. కళ్లల్లో ఆగకుండా కన్నీళ్లు. కర్చీఫ్తో తుడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్లాను. చల్లని నీళ్లతో ముఖం కడుక్కుని వస్తూ వద్దనుకుంటూనే అతని క్యాబిన్ వైపు చూశాను. అద్దాలలో నుండి నన్నే చూస్తున్న అతన్ని చూసి తడబడటం, నా తడికాలు జారి కింద పడటం ఒకేసారి జరిగాయి. పెద్దగా కేకవేసి కూలబడ్డ నా దగ్గరికి అందరూ పరిగెత్తుకొచ్చారు. అవిటికాలుకే దెబ్బ తగిలింది. వెంకటరమణ నన్ను పట్టుకుని లేపాడు. అతను కూడా నా మరో భుజాన్ని పట్టుకుని ఆసరా ఇస్తూ నన్ను నడిపించాడు. అతని భుజం మీద తలదాచుకోగానే కాలు నొప్పి మనసులోని బాధతో సహా తగ్గినట్లనిపించింది. అతని కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టు కట్టించి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ధన్యవాదాలు చెప్పాను. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు, బాగా రెస్ట్ తీసుకో అన్నాడు. వదలడం ఇష్టం లేనట్లుగా బాధపడుతూ వెళ్ళిపోయాడు. మా అమ్మ నాకు సహాయంగా ఊరునుంచి వచ్చింది. పనేమీ లేక ఒకటే ఆలోచనలు అతని గురించి. అతని గురించిన ఆలోచనలు వద్దు అనుకుంటే దుఃఖం కలుగుతోంది. అతని తలపులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నా ఆనందానికి మరొక వ్యక్తి మీద, అందులోనూ పెళ్లైన పరాయి వ్యక్తి మీద ఆధారపడుతున్నందువల్లనేమో మనశ్శాంతి లేకుండా పోయింది. నిద్రమాత్ర వేసుకుని నిద్రలోకి జారిపోయాను. సాయంత్రం 6 అవుతుండగా నా సెల్ మోగింది. చూస్తే అతని నెంబరే. ఆత్రంగా తీశాను. పౌర్ణమి, ఎలా ఉన్నావు? అతని గొంతులో ఆరాధన నన్ను తాకింది. నాకు తెలియకుండానే నాలో ఉత్సాహపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? మీ అబ్బాయి జ్వరం తగ్గిందా అన్నాను. పౌర్ణమి, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, కనీసం 100 సార్లు చేసుంటాను అన్నాడు. బాగా నిద్రపోయాను, సారీ. ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగాను. పౌర్ణమి, ఐ లైక్ యూ. కాదు కాదు, ఐ లవ్ యూ అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. నాకు ఒకవైపు సంతోషంగా ఉంది, మరోవైపు మనసు అంతర్మథనానికి లోనవుతోంది. పౌర్ణమి, పౌర్ణమి, ఏమైంది? ఉన్నావా? వింటున్నావా? అతని గొంతులో ఆందోళన. కానీ మీరు, ఆపేశాను. పెళ్ళైనవారు అని అనడానికి కూడా నాకిష్టం లేకే ఆ వాక్యం ఆగిపోయింది. ఎంత ఈర్ష్య నాకు! అతనికి ఎప్పుడో పెళ్ళయింది, అదెందుకు నా మనసు అంగీకరించలేకపోతుంది? నా మీద నాకే జాలేసింది. ఫోన్ పెట్టేయాలనిపిస్తోంది కానీ పెట్టలేకపోతున్నాను. అవును పౌర్ణమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే నిన్ను నిన్నుగా, నీ అవిటితనం గుర్తుకు రానంతగా. ఇది అని చెప్పలేను, నిర్మలమైన భావాన్ని మాటల్లో పెట్టలేను. పెళ్ళైన నాకు నీ మీద కలిగింది ప్రేమ లేక ఆకర్షణ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాక అర్థమైంది పౌర్ణమి, నీతో బాంధవ్యం ఏర్పరచుకోకుండా ఉండలేనని. నాకు పెళ్ళైందని తెలిసినప్పటి నుంచి నీ మానసిక స్థితిని నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకున్నాను కాబట్టే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అతని మాటలు నా హృదయాన్ని రెండుగా చీలుస్తున్నాయి. నాకు ఏం జవాబు చెప్పాలో అర్థం కావడం లేదు. అతని విషయంలో స్పష్టత లేని నేను మాట్లాడటంలో, ముఖ్యంగా ఆ సమయంలో అర్థం లేదనిపించింది. తర్వాత మాట్లాడినా, అమ్మొస్తోంది అని ఫోన్ పెట్టేశాను. ఏదో నిస్తేజం నన్ను ముంచేసింది. ఆలోచనలు, ఒకటే ఆలోచనలు, తెలియకుండానే నాలో వేడి నిట్టూర్పులు. ఎవరైనా నా పట్ల జాలి దయా చూపిస్తే కోపం, ఎవరి కళ్ళలోనైనా ఆరాధన చూసినప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాలని, అన్ని సౌఖ్యాలు అనుభవించాలని అనిపిస్తుంది. నా అవిటితనాన్ని చూసి నన్ను నన్నుగా కావాలనుకునేవారు ఎవరుంటారు? నా ఉద్యోగాన్నో నాకున్న డబ్బునో చూసి నన్ను పెళ్లి చేసుకుంటారు కానీ అని ఎక్కడో పొంచి ఉన్న ఆలోచన వెంటనే నన్ను వెంటాడుతుంది. ఇక ఆ ఆలోచన వచ్చిందంటే భయంతో నా మనసు మూగబోతుంది. అతడు ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. మనసు సంతోషంతో ఊగిసలాడింది. నాలో ఏదో తృప్తి. నన్ను కూడా ప్రేమించేవాళ్లున్నారన్న ఆలోచన వల్ల కలిగిన తమకమది. పెళ్ళైనవాడు ప్రేమిస్తున్నానని చెప్తే సంతోషం దేనికి? అతడు భార్యాబిడ్డల్ని వదిలి నా కోసం రాలేడని తెలుస్తోందిగా. రాకపోయినా పర్వాలేదా? అయినా ఇన్ని ఆలోచనలేంటి నాకు? అతడు నిర్మలమైన ప్రేమ అంటున్నాడుగా, అదేంటో దాన్ని కూడా చూద్దాం అని అనుకోగానే నా మనసు తేలికపడింది. తర్వాత రోజు బ్యాంకుకు వెళ్లాలనిపించి లేచి ఆటో అబ్బాయికి ఫోన్ చేసి తయారయ్యాను. ఎలా వెళ్తావే, డాక్టర్ రెస్ట్ ఇవ్వమన్నారుగా కాలికి అంది అమ్మ. రెస్ట్ కాక నేనేం నడుస్తున్నానమ్మా, ఈ అవిడితనం వచ్చినప్పటినుంచి కాళ్ళకి రెస్టేగా అన్నాను అసహనంగా. అమ్మేమీ మాట్లాడలేదు. నన్ను చూసి అందరూ నా చుట్టూ మూగారు. రెస్ట్ తీసుకోకుండా ఎందుకండి రావడం అన్నారు. అతని కళ్ళలో స్పష్టంగా సంతోషం. దాచుకుందామన్నా దాచుకోలేకపోతున్నాడు. నేనేమీ ఆలోచనలు పెట్టుకోకుండా పనిలో లీనమయ్యాను. సాయంత్రం ఇంటికి బయలుదేరుతున్న నా దగ్గరకొచ్చి, పౌర్ణమి, మీకేమీ అభ్యంతరం లేకపోతే నేను మీ ఆటోలో వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి ఆటో తీసుకువెళ్తాను. నా కారు సర్వీసింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు అన్నాడు. నా ఎదురుగానే సర్వీసింగ్ వాళ్ళకి ఫోన్ చేసి కారు బ్యాంక్ దగ్గరుంది, తీసుకెళ్లమని చెప్పాడు. కారు తాళాలు వెంకటరమణకిచ్చి సర్వీసింగ్ వాళ్ళు వస్తే ఇవ్వమని నా ఆటో ఎక్కాడు. మా ఇంటికి వెళ్దాం పౌర్ణమి, ఈరోజు మా ఇంట్లోనే నీకు డిన్నర్, మా ఆవిడ ఊరెళ్ళింది, సో డిన్నర్ నువ్వే ప్రిపేర్ చేయాలి అన్నాడు నవ్వుతూ. అతని కళ్ళలో ఈసారి ఆరాధనతో కూడిన సంతోషం. అందరిలో ఉన్నప్పుడు మీరు అనడం, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అనడం గమనించాను. మీ ఇంటికి వద్దులేండి అని చెప్పాలనిపించలేదు. మర్యాదల వలలో ఇరుక్కుపోయి కాదు, నాకే అతని సంగతి తెలుసుకోవాలని కాంక్ష. ఆటోను లోపల వరండా మెట్ల దగ్గర ఆపించి నన్ను నడిపిస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు. ఇల్లు చాలా బాగుంది. నీట్గా ఎక్కడవక్కడ సద్దున్నాయి. ఆమె చాలా సౌందర్యాభిలాషి అని సద్దిన తీరు చూస్తుంటే తెలుస్తుంది. నన్ను సోఫాలో కూర్చోమని లోపలికి వెళ్ళి రెండు గ్లాసుల నిండా మామిడి రసం తెచ్చాడు. లుంగీలోకి మారిన అతను నాకు కొత్తగా ఉన్నాడు. తీసుకో పౌర్ణమి అంటూ చనువుగా నా పక్కన కూర్చున్నాడు. హఠాత్తుగా నా ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత మైకం నన్ను చుట్టేసింది. నేనేమి 16 ఏళ్ల యవ్వనంలో లేను. అయినా ఏంటిది, ఏ అనుభవం కోసం నేనింత మత్తులో పడుతున్నానో, ఆ మత్తు వదిలేక పర్యవసానం. మన చర్యలు మన జీవితాలనే కాదు, అవతలివారి జీవితాలని అశాంతి పాలు చేస్తాయి. విదుల్చుకొని లేచాను. నడవలేక కింద కూలబడ్డ నన్ను లేవదేయకుండా అతను సోఫాలోంచి కిందకు నా పక్కకు జారాడు. అతని వైపు చూస్తే, అతని కళ్ళలోని ఆరాధనని చూస్తే నేనేమవుతానో నాకు తెలుసు. అతన్ని తోసేసి గుమ్మం వైపు వస్తూ, సీను సీను అని పెద్దగా అరిచాను. ఆ మేడం వస్తున్నా అన్నాడు వరండాలో కూర్చొని ఉన్న ఆటో డ్రైవర్. అతను హడావిడిగా లేచి నన్ను లేపి నిలబెట్టి ఏదో పనున్నట్లు గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన సీనుతో, ఇక వెళ్దాం సీను అన్నాను. ఉండండి ఒక్క నిమిషం అంటూ అతను కుంకుంభరణతో వచ్చాడు. తీసుకుని బొట్టు పెట్టుకోండి, మా ఆవిడ ఉంటే ఇవన్నీ చేసేది అన్నాడు. ఆటో డ్రైవర్కి అనుమానం కలగకుండా అతను చేస్తున్న ఈ చర్యలకి నాకు అసహ్యం వేసింది. కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకున్నాను. వాళ్ళిద్దరి సాయంతో ఆటోలో కూర్చున్నాను. ఈసారి అతని పట్టులో అసహనం. అతనికి కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పాలనిపించలేదు. అతనే బాయ్ అని చెయ్యి ఊపుతున్నాడు. యాంత్రికంగా చెయ్యి ఊపుతూ సీను వైపు చూశాను. సీను ఆటో స్టార్ట్ చేశాడు. అమ్మ ఊరు వెళ్ళింది. అమ్మ లేకపోతే నాన్నకి ఇబ్బంది. మావయ్యని చేసుకోవడం గురించి ఆలోచించమ్మా. వాడు నిన్ను చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు కాదనటం బాగాలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది అమ్మ వెళ్తూ. రోజులు గడుస్తున్నాయి. అతని చూపుల్లో నా పట్ల ఆరాధన ఏమాత్రం చెక్కుచెదరలేదు. నేను ఆ ప్రవాహపు వడిలో జారిపోకూడదని నిలదొక్కుని నిలబడి ఉన్నాను. కానీ నాలో ఏదో అశాంతి, నాది అంటూ నాకేదో ఉండాలని తపన. కళ్ళు కనపడనీయకుండా చేసే అతని జిలుగు నన్ను ముంచేయకముందే ఏదో చేయాలి. ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నా ఉపయోగం లేదని నాకు తెలుసు. వాంఛ కలగనే కూడదు. కలిగాక మన మీద తిరుగుబాటు చేయడానికి దానికి అన్ని హక్కులు ఉన్నట్లు అది ప్రవర్తిస్తుంది. మనసులోతుల్లో ఉండే మంచి చెడ్డలనే సున్నితమైన ప్రకంపనలు దానికి అందవు. పౌర్ణమి, మీ అమ్మగారు ఎలా ఉన్నారు అంటూ నా సీటు దగ్గరగా వచ్చి, సాయంత్రం మీ ఇంటికి రానా అన్నాడు. నీలిరంగు షర్ట్ నలుపు ప్యాంట్లో చాలా అందంగా ఉన్నాడతను. ఆరాధన కళ్ళ నిండా నింపుకుని అడుగుతున్న అతన్ని కాదనటానికి మాటలు రావసలు. నవ్వి ఊరుకున్నాను. సాయంత్రం ఆటో వైపు నడుస్తున్న నన్ను చూస్తూ, ఖచ్చితంగా 7 గంటలకు మీ ఇంట్లో ఉంటాను అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీనుని బస్టాండ్కి తీసుకెళ్లమన్నాను. బస్ ఎక్కి 4 రోజులకు సెలవు చీటీ రాసి శ్రీని చేతికిచ్చి బ్యాంక్లో ఇచ్చేయమన్నాను. కందిరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనలు నాలో. ఎందుకని, నేనతనికి ఇవన్నీ నాకిష్టం లేదు అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. అతని స్నేహం, అతని కళ్ళలో నా పట్ల కనిపిస్తున్న ఆరాధన నాకు తీయని అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆ తమకంలో నా అవిటితనాన్ని, నన్ను నిత్యమూ బాధించే ఈ లోటుని మర్చిపోగలుగుతున్నాను. అవన్నీ పోతాయని భయమా? అయినా ఇదేమిటి ఇతను? నిర్మలమైన స్నేహం అంటూ ఎందుకు నన్ను కాంక్షిస్తున్నాడు? ఏమో, నాలో కూడా అతని పట్ల ఉన్న మోహాన్ని గుర్తించాడేమో. అతనితో శారీరకంగా సంతృప్తి పడిన తర్వాత అక్కడితో ఈ కాంక్ష ఊరుకుంటుందా? జీవితాన్ని బీటలుగా చీల్చదా? నేనతని ఆరాధనని శంకిస్తున్నానేమో. నాతో జీవితాంతము తోడుగా ఉండేంత ప్రేమ అతను నా పట్ల పెంచుకున్నాడేమో. అతని ప్రవర్తన అలా లేదే. తెలుసుకోవడం ఎంతసేపు? ఒక ఫోన్ కాల్ చాలదు. బ్యాగ్లోంచి సెల్ తీశాను. ఆన్ చేయగానే 26 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎక్కడున్నావు పౌర్ణమి అంటూ మెసేజ్. అతనికి డైల్ చేశాను. ఎక్కడున్నావు? ఆతృత అతని కంఠంలో. మీరు అన్నాను. మీ ఇంటి దగ్గరే. ఎక్కడున్నావు చెప్పు అన్నాడు. బస్టాండ్లో ఉన్నాను. మా ఊరికి వెళ్తున్నాను. నాకు పెళ్లి మావయ్యతో ఫిక్స్ చేస్తున్నారట ఈరోజు. త్వరగా రమ్మని అమ్మ ఆర్డర్. మీకు చెప్దామనుకుంటే ఇక్కడ సిగ్నల్ దొరకడం లేదు అన్నాను. ఈ చిన్న అబద్ధం నా అంతర్మథనాన్ని తొలగించి శాంతిని ప్రసాదిస్తుందన్న ఆచనాలు. పెళ్ళా? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా జీవితం ఇలా ఒంటరిగా గడిచిపోవలసిందే అన్నావు కదా. ఇదేంటి సడన్గా ఈ నిర్ణయం? నిజమేనా? జోక్ కాదు కదా. అతని గొంతులో కోపం నాకు స్పష్టంగా తెలుస్తోంది. లేదండి, నిజమే చెప్తున్నాను. మావయ్యని ఒప్పించినట్లుంది మా అమ్మ అన్నాను. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నిన్నుగా ఎవరు చేసుకుంటారు? నీ డబ్బు కోసమో నీ ఉద్యోగాన్ని చూసో ఒప్పుకొనుంటాడు. అలాంటివాడు నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలడు? ఆలోచించుకోవా, ఆగాడు నా సమాధానం కోసం అన్నట్లుగా. నేనేమీ బదులివ్వలేదు. పౌర్ణమి, ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను కారణం కాదు కదా. అతని గొంతులోని మార్ధవం నా మౌనాన్ని వీడేటట్లు చేసింది. శశిగారు, నాకు వయసు వచ్చినప్పటి నుంచి నన్ను నన్నుగా ఎవరైనా ప్రేమిస్తారనే నమ్మకం ఏర్పడింది. అది ఎందుకు కలిగిందో నేను చెప్పలేను. అప్పట్నుంచి మగాళ్ళని గమనిస్తున్నాను. నా అందాన్ని చూసిన వెంటనే వాళ్ల కళ్ళలో కనిపించే ఆరాధన నా అవిటితనం చూడగానే ఆరిపోయేది. కానీ మీరు నన్ను నన్నుగా ఆరాధించారు, నాకు తెలుసు. మీ మంచి మనసు చూసి మిమ్మల్ని నేను కోరుకున్నాను. నా కళ నిజమవుతున్నదని అలవికాని ఆనందాన్ని పొందాను. కానీ మీకు పెళ్ళయింది అని తెలిసాక మీ నుంచి కోరుకుంటున్నది మీ స్నేహాన్ని మాత్రమే. ఆగాను. అతనేమీ మాట్లాడలేదు. ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం అంటారా? నిజమే. మిమ్మల్ని చూశాకే నాకు ఓ తోడు, ఎప్పుడైనా రాత్రిపూట ఉలిక్కిపడి లేస్తే నన్ను పొదుకునే తోడు కావాలనే కోరిక కలిగింది. అది మీరు ఇవ్వలేరని తెలుసు. అసలు మిమ్మల్ని అలా చూడటమే తప్పు. అందుకే మావయ్యని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అన్నాను. నీ మనసులో ఏముందో నాకు చెప్పాలి కదా పౌర్ణమి. నీకు భయంగా ఉందని చెప్తే ఆ రోజు రాత్రికి నేను రానా? ఇంట్లో ఏదో చెప్పి. వద్దు వద్దు, మీరలా మాట్లాడద్దు అంటూ ఫోన్ పెట్టేశాను. అసహ్యంతో శరీరం వణికింది. నన్ను ఎక్కడికో ఈడ్చికెళ్లాలని రింగ్ అవుతున్న ఫోన్ని అభావంగా చూస్తుండిపోయాను తప్ప ఎత్తలేదు. మాధవిగారు, మావయ్యను పెళ్లి చేసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ మావయ్యను చేసుకుంటానని శశిధర్తో చెప్పడం మాత్రం చాలా మంచిదైంది. ఎందుకో ఆ సమయంలో నాకు మా ఆవరణలోని వేప చెట్టు మెడవంపులో రాసుకుపోతున్న రేగి చెట్టు కళ్ల ముందు కదలాడింది. ఊరి నుంచి రాగానే కర్రల సాయంతో రేగి చెట్టుని నిటారుగా నిలబెట్టించాలి అనుకున్నాను. రేగి చెట్టునైతే నిలబెట్టగలను, కానీ ఇతని ఆకర్షణలో నుండి బయటికి రావడానికి నాకెన్ని రోజులు పడుతుందో. ఆమె స్వరంలోని ఆవేదన నన్ను మౌనంలోకి నెట్టేసింది. నేనేమీ మాట్లాడలేదు. ఆమె వివేకాన్ని మెచ్చుకుంటూ ఆమె నైరాస్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అతనితో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఊరికి వెళ్లాలనిపించలేదు. ఒంటరిగా ఉండాలనిపించి ఇటొచ్చాను. నా స్థితి నాకు తెలిసి నేను ప్రేమించబడాలనే ఆతృత చూశారా నన్నెంత వేదనకి గురి చేస్తుందో అంది నీళ్లు నిండిన కళ్ళెత్తి నా వైపు చూస్తూ. ప్రేమించడానికి, ప్రేమించబడాలని కోరుకోవడానికి అర్హతలు అనర్హతలు ఉంటాయంటారా పౌర్ణమి? ఎందుకలా అనుకుంటారు? మీరు చాలా వివేకంగా ప్రవర్తించారు. వివేకం, విచక్షణా జ్ఞానం ఎంత ముఖ్యమో చెప్పే మీ కథని అందరూ తెలుసుకోవాలి. రాస్తాను పౌర్ణమి గారు. ఇప్పుడే రాసి పత్రికల వాళ్ళకి పంపుతాను. ఇంకో విషయం, ఎన్నాళ్ళు పడుతుందో ఈ జిలుగు నుండి బయటపడటానికి అని మీరంటున్నారు. నిర్మలమైన భావనతో వచ్చేదే ఈ బరువు. ఇది మీలో చైతన్యాన్ని కలిగిస్తుందే తప్ప మిమ్మల్ని నీలినీడల వెనక్కి తోసేయదు అన్నాను. నా మాటలకి ఆమె విశాల నయనాలు మరింత విశాలమై ఒక్కసారిగా వెలిగాయి.